ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతివారం లాగానే ఈసారి కూడా మీకు అవసరమైన విషయాలను గురించి తెలియజేయడానికి వచ్చేశాం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల పులాస జగిత్యాల 2వ సంవత్సరం విద్యార్థులు మీ ముందుకు వచ్చాము. ఈనాటి కార్యక్రమంలో అంతర పంటలతో ధనధాన్య లక్ష్మి గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో బీరెల ఆశ్రిత చెల్లిగా, బంగారి లిఖిత అక్కగా పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు మనం అంతర పంటల ప్రాముఖ్యత గురించి ఇద్దరు అక్క చెల్లెల సంభాషణలో తెలుసుకుందాం.
హలో అక్క, ఎట్లున్నారే? ఏం చేస్తున్నారే?
అంతా మంచేనే. ఏమున్నదే, తెల్లారంగనే లేచి చేనుకు పోయి అక్కడ పని చేసుకుంటున్నాము.
ఏం చేయలేసినరే ఈ ఏడాది?
చెరుకు పంట వేసినమే, చూడబోతే ఈ ఏడాది దిగుబడి రానట్టే ఉంది.
ఎందుకే అక్క, ఏమైంది?
చేనంతా పురుగు పట్టిందే. పురుగుల మందు వాడినా గానీ లాభం లేకపాయే.
అదేందే, మేము కూడా చెరుకే వేసినాం కానీ అన్ని లేకపాయే మాకు. పోయిన ఏడాది చెరుకేసినప్పుడు ఇట్లనే అయిందే. అందుకే ఈ ఏడాది కొత్త రకం సాగు చేశామే, చెరుకు మధ్యలో చిక్కులు లేసినాం.
కొత్త రకం సాగా? అదేంది?
దాన్నే అంతర పంటల సాగు అంటారు. అట్లా కూడా సాగు చేసుకోవచ్చక్క.
అంతర పంటలేంది? ఏందో కొత్తగా చెప్తున్నా, కొత్తగా వింటున్నా.
ఏంటంటే, చెరుకు చెల్ల సాళ్ల మధ్యలా తొందరగా పండే పంటలేసినమే.
అవేం పంటలే?
అవేనే, తొందరగా పండే పెసళ్ళు, మినుములు ఉంటాయి కదనే.
అట్లేస్తే ఏం లాభమే? చెరుకు పంటకి నష్టం రాదా?
నష్టం ఎందుకు వస్తదే అక్క, అన్నీ లాభాలే.
అట్లెట్లనే చెల్లే, జర చెప్పరాదే.
అయ్యా, నీకెందుకు చెప్పనే. సాధారణంగా మనం చెరుకు దూరపు చాలల్లో సాగు చేస్తాం కదా. దూరపు చాలల్లో వరుసల మధ్య 150 సెంటీమీటర్ల దూరం ఉంటది. చెరుకు సాగుతో ఏడాదికోసారి మాత్రమే ఆదాయం వస్తుంది. అందుకే చెరుకులో అంతర పంటలను సాగు చేస్తే 3 నెలల వరకు ఆదాయం వస్తుంది.
ఇంకొన్ని అంతర పంటలు చెప్పరాదు?
అంతర పంటలుగా తక్కువ కాలం పరిమితి గల పెసర్లు, మినుములు, కొత్తిమీర, పుచ్చ, టమాటా, ఉల్లి, బంగాళదుంప, తీగజాతి పుచ్చ, చిక్కుడు, తీగ కూరగాయలు వేసుకోవచ్చే.
గంతేనా? ఇంకేం ఉపయోగాలు లేవా?
ఇంకా చాలా ఉన్నాయే. అంతర పంటల సాగుతో అధిక ఆదాయం పొందొచ్చు. భూసారాన్ని చక్కగా వాడుకోవచ్చు. కలుపు బెడద తగ్గించుకోవచ్చు. దీనివల్ల కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. తక్కువ కాల పరిమితి గల పంటలను విత్తి ఫలసాయాన్ని కూడా పొందవచ్చు.
మరి చెల్లే, నువ్వేమంతర పంటలు వేసినవే?
అక్క, అంతర పంటలుగా మా కాడ చిక్కుడు జాతికి చెందిన వేసినాం.
అవే ఎందుకు వేసుకున్నావు?
అవే ఎందుకు వేసినామంటే అవి త్వరగా పంటనిస్తాయి, తక్కువ ఎత్తు ఉండేలా చూసుకుంటాం. అట్లనే తక్కువ ఎరువులు నీళ్ళని ఉపయోగించుకుంటది. త్వరగా తిరిగి నేలను పూర్తిగా కప్పేస్తాం.
చెల్లే, మరి మనం చెరుకేసినాం కదా, దాంట్లో అంతర పంటలు ఎప్పుడేసుకోవాలి?
మరి చెరుకును జనవరి నుంచి మార్చి వరకు నాటుతాం కదా. చెరుకు పెట్టిన సుమారు 30 నుంచి 45 రోజుల తర్వాత చెరుకు మొలకెత్తుతది కదా. కాబట్టి యాసంగి వరకు 90 రోజుల్లో పూర్తయ్యే పంటను విత్తాలి.
అంతర పంటలు ఇంకెట్లా వేసుకోవచ్చు?
అంతర పంటలు 4 రకాలు వేసుకోవచ్చక్క. మిశ్రమ అంతర పంట, వరుస పంట, తాత్కాలిక అంతర పంట, రిలే పంట.
మిశ్రమ అంతర పంట ఏందే?
పేరు సూచించినట్లుగా అందుబాటులో ఉన్న స్థలంలో కాంపనెంట్ పంటను పూర్తిగా కప్పే అత్యంత ప్రాథమిక రూపం.
తాత్కాలిక అంతర పంట అంటే?
తాత్కాలిక అంతర పంట నెమ్మదిగా పెరుగుతున్న పంటతో వేగంగా పండించే పంటను విత్తి పద్ధతిని ఉపయోగిస్తారు. తద్వారా నెమ్మదిగా పెరుగుతున్న పంట పరిపక్వం చెందడానికి ముందు వేగంగా పెరుగుతున్న పంటను పండిస్తారు.
మరి రిలే పంటలో ఎలా సాగు చేస్తారు?
రిలే పంటలో మరింత తాత్కాలిక విభజన కనిపిస్తుంది. ఇక్కడ రెండవ పంట పెరుగుదల సమయంలో విత్తుతారు. తరచుగా మొదటి పంట యొక్క పునరుత్పత్తి అభివృద్ధి లేదా ఫలాలు కాస్తాయి. తద్వారా మొదటి పంటను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవ పంటకు వచ్చినట్టయితే రెండవ పంట భ్రమణానికి సంబంధించినది కాని అంతర పంట కాదు. ఎందుకంటే వివిధ రకాలైన పంటలను ఒకే సీజన్ లో కాకుండా పెరుగుతున్న సీజన్ లో పెడతారు.
మరి చెరుకుసాల మధ్యలో ఎంత దూరం వదిలిపెట్టమంటావు?
నేలను చదునుగా దున్ని వరుసల మధ్య 150 సెంటీమీటర్ల ఎడం ఉండేలా కాలువలు, తర్వాత బోదలను చదునుగా చేయాలి. చెరుకు నాటిన రోజే పప్పు జాతి లేదా కూరగాయ పంటలను బోదల మీద వరుసల్లో విత్తాలి, లేదా పుచ్చ తీగజాతి కూరగాయలను ఒక వరుసల్లో బోదల మీద నాటాలి.
చెల్లే, మరి కలుపు గిట్లు వస్తే ఏం చేయాలి?
చెరుకులో అంతర పంటలు వేసిన తర్వాత కలుపు వస్తే కలుపు మందు పెండిమిదాలిన్ వేసుకోవాలి. ఒక ఎకరానికి 600 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటితో కలిపి విత్తిన 48 గంటల్లోపు పిచికారీ చేయాలి. విత్తిన మొదటి 3 వారాల వరకు కలుపును నివారించాలి. ఆ తరువాత అంతర పంటలు గుబురుగా పెరిగి కలుపును పుట్టకుండా ఆపుతాయి.
మరి చేన్ల మధ్యలో అంతర పంటలు గుబురుగా పెరిగితే నీళ్లు ఎట్లా పెడతారే?
చెరుకులో ఎక్కువ శాతం మంది మా కాడ బిందు సేద్యం ద్వారా నీళ్లు పెడుతున్నారు. అట్లయితే ఒకేసారి చెరుకు అంతర పంటలకు నీరందించినట్టు ఉంటుంది. ఒక లీటరల్ పైపును కాలువలో, ఇంకొక లీటరల్ పైపును బోద మీద పరిచి నీరు వృధా కాకుండా చేయాలి.
అంతా మంచిగానే ఉంది గాని ఎరువులు ఎట్లా వేయాలి?
చెరుకుకు ఒక ఎకరానికి అందాదా 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్లను అందించే ఎరువులు వేయాలి. భాస్వరాన్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో నత్రజని పొటాష్లను దాపలుగా వేయాలి. ఇంకా వేరే ఏమైనా అంతర పంటలకు కూడా ఆ పంటకు తగ్గట్టుగా ఎరువులు అందించాలి.
అమ్మో, అంతర పంటలు వేసుకుంటే అన్ని లాభాలే ఉన్నాయి కదనే?
ఇవే కాదే అక్క, ఇంకా చాలా ఉన్నాయి. అంతర పంటల సాగుతో కీటకాల్లోని ప్రవర్తన రీతిలో మార్పులు ఏర్పడి కీటకాల ఉధృతి తగ్గుతుంది. అంతర పంటల కోత తర్వాత వచ్చే చెత్తను వరుసల్లో పరిచి కలుపు సమస్య తగ్గించుకోవచ్చు. నేలలో తేమ తొందరగా ఆవిరి కాదు. ఈ చెత్త భూమిలో కుళ్ళి భూమికి బలాన్నిస్తుంది.
బానే చెప్పినవే, ఇంతగా నీకెట్లా తెలుసు?
చెప్పినా కదనే, పోయిన ఏడాది ఊరంతా చెరుకేస్తే పురుగులు బట్టి నష్టాల్లో మునిగినం. ఆ సమయంలో మా ఊరికి ప్రభుత్వ వ్యవసాయ అధికారి వచ్చి ఈ సాగుని రైతులందరికీ వివరించిండు.
నేను కూడా మా ఊళ్ళో ఈ సాగు గురించి చెప్తానే. సరే, మరి ఉంటాయిగా.
సరే అక్క, నేను కూడా ఉంటా. ఇంతవరకు మనం చెరుకు సాగులో అంతర పంట గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అంతర పంటల వల్ల వచ్చే మరికొన్ని లాభాలను, అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తెలుసుకుందాం.
మొదటిగా లాభాలను చూద్దాం. అంతర పంటల సాగు విధానం ద్వారా నీల కోత తగ్గుతుంది. అంతర పంటల సాగు ద్వారా కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి. అంతర పంటల సాగు ద్వారా చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు మొదలైన పంటల ఉత్పత్తి పెంచుకోవచ్చు. అంతర పంటల సాగు చేయడం ద్వారా ప్రధాన పైరు మొక్కల మధ్య ఉన్న స్థలం వృధా కాకుండా ఉపయోగపడి అదనపు ఆదాయం వస్తుంది. రకరకాల కూరగాయలు కూడా అంతర పంటలుగా వేసుకుని నిత్యావసరాలుగా వాడుకోవచ్చు. మరికొన్ని పంటల్లో ఎక్కడైతే అడవి పందుల బెడద ఎక్కువ ఉంటుందో ప్రధాన పంటను కాపాడుకోవటం కోసం అంతర పంటలుగా ముళ్ళు ఉన్న పంటలను కూడా సాగు చేయొచ్చు. ఉదాహరణకు చెరుకుసాళ్ల మధ్యలో కుసుమ వేసుకుంటే అడవి పందుల నుండి పంటను కాపాడుకోవచ్చు.
అంతర పంటల్లో పాటించవలసిన జాగ్రత్తలు. నేల నుంచి పోషక పదార్థాలు, నీరు గ్రహించే లోతుల్లో వ్యత్యాసం ఉండే వేర్ల నిర్మాణం కలిగిన పంటలను ఎన్నుకోవాలి. ఒక పంట మరో పంట దిగుబడిని పెంపొందించే విధంగా ఉండాలి. పోషక పదార్థాలు, నీరు, వెలుతురు విషయంలో పంటల మధ్య పోటీ ఉండకూడదు. వేరువేరు కాలపరిమితిలో ఉన్న పంటలను విత్తుకోవాలి. పంటలు పెరుగుదలకు సంబంధించిన పొడవు, పొట్టి వ్యత్యాసాలను తప్పనిసరిగా చూసుకోవాలి. సాలిన వర్షపాతం 650 నుండి 750 మిల్లీలీటర్ల వరకు పడే ప్రాంతాల్లో భూమిలో తేమ నిల్వ చేసుకునే శక్తి 100 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే ఆ పొలాలను అంతర పంటలుగా వేసుకోవడానికి అనువైనది. అంతర పంటలుగా వేయడానికి అనువైన పంటను వంగడాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎన్నుకున్న పంటలు వర్షాభావం పరిస్థితుల్ని తట్టుకొని కొంత దిగుబడినిచ్చేదిగా ఉండాలి. అంతర పంటల్లో ప్రధాన పంట నుండి దిగుబడి చూడాలి. అంతర పంట నుండి తగ్గట్టుగా అదనపు దిగుబడిని లాభం పొందాలి. ఇప్పుడు మరికొన్ని పంటలకు ఎరువును ఎలా అందించాలో తెలుసుకుందాం. ఒక ఎకరా పెసరకు 8 కిలోల నత్రజని, 20 కిలోల పొటాష్ ను అందించాలి. ఒక ఎకరా మినుములకు 8 కిలోల నత్రజని, 20 కిలోల పొటాష్లను అందించాలి. ఒక ఎకరా టమాటాకు 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ ను వెయ్యాలి. అలాగే ఎకరా క్యాబేజీకి అయితే 24 నుండి 32 కిలోల నత్రజని, 60 నుండి 80 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ నను వెయ్యాలి. ఒక ఎకరా గోడు చిక్కుడు వేసుకున్నట్టయితే 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్ ల చొప్పున ఎరువులను వేసుకోవాలి. ఒక ఎకరా దోసకైతే 40 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ లను ఇచ్చి ఎరువును వేసుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో సాగులో ఉన్న లాభదాయకమైన అంతర పంటలను తెలుసుకుందాం. వేరుశనగలో అంతర పంటగా కందిని వేసుకున్నట్టయితే 7 వంతులకు 1 వంతుగా లేదా 11 వంతులకు 1 వంతుగా వేసుకోవాలి. ఆముదంలో అంతర పంటగా కందిని వేసుకున్నట్టయితే సమాన వంతులుగా వేసుకోవాలి. మొక్కజొన్నలో అంతర పంటగా కందిని వేసుకున్నట్టయితే 2 వంతులకు 1 వంతుగా వేసుకోవాలి. జొన్నలో అంతర పంటగా కందిని వేసుకున్నట్టయితే 2 వంతులకు 1 వంతుగా వేసుకోవాలి. పత్తిలో అంతర పంటగా సోయా చిక్కుడు వేసుకున్నట్టయితే సమాన వంతులుగా వేసుకోవాలి. పత్తిలో అంతర పంటగా కందిని వేసుకున్నట్టయితే 2 వంతులకు 1 వంతుగా వేసుకోవచ్చు లేదా సమాన వంతులుగా కూడా వేసుకోవచ్చు. ఆముదంలో అంతర పంటగా వేరుశనగను వేసుకున్నట్టయితే 1 నుండి 5 వంతుల వరకు వేసుకోవచ్చు.
ఈ వారం మన చేను కబుర్లలో చిరుధాన్యాలతో ఆరోగ్య సిరులు అనే అంశం గురించి తెలుసుకుందాం. జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, ఊదలు, అండుకొర్రలు మరియు అరికెలు, వీటిని చిరుధాన్యాలు అని అంటారు. వీటిని పోషక తృణధాన్యాలు అని అంటారు, ఎందుకంటే వీటిని తినడం ద్వారా మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు అంబలి, సంగటి, అన్నం రూపంలో వీటిని ఎక్కువగా ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. ఈ చిరుధాన్యాలు గుండ్రుని ఆకారం కలిగిన ధాన్యపు విత్తనాలు. రకాన్ని బట్టి సహజంగా అనేక రంగులు మరియు పరిమాణాలలో లభిస్తాయి. జొన్న మరియు సజ్జలు మినహా చిరుధాన్యాలు సాధారణంగా 30 నుండి 130 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. వీటిలో 1.5 నుండి 3 మీటర్ల పొడవు కాండం మరియు 2.5 సెంటీమీటర్ల మందంతో కొమ్మలు ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్న, సజ్జలు మరియు రాగులు ఉంటాయి. సిరి చిరుధాన్యాలలో వరిగలు, కొర్రలు, సామలు, ఊదలు మరియు అరికెలు ఉన్నాయి. భారతదేశం చిరుధాన్యాల ఉత్పత్తి. సజ్జలు మరియు జొన్నలను రాజస్థాన్ ఎడారి ప్రాంతాలలో మరియు గుజరాత్ యొక్క తూర్పు భాగాలలో ఎక్కువగా పండిస్తారు. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు మధ్య భారతదేశం నుండి కొన్ని ప్రాంతాల్లో జొన్నను ప్రధాన పంటగా పండిస్తారు. అయితే ఇది కొన్ని దక్షిణ ప్రాంతాలలో పశుగ్రాసం కోసం వాడతారు. అలాగే రాగులను తమిళనాడు మరియు గుజరాత్లో ఒక ప్రాథమిక పంటగా, తెలంగాణలో ఒక చిన్న పంటగా పండిస్తారు. ఇంకా రాగులు, కొర్రలు, ఊదలు, సామలు మరియు వరిగలు వంటి సిరిధాన్యాలు భారతదేశంలోని దక్షిణ మరియు మధ్య రాష్ట్రాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా సంవత్సరంలో నమోదు అయ్యే వర్షపాతం 350 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉన్న చోట ఎక్కువగా ఈ పంటలు పండిస్తారు. ఎందుకంటే అటువంటి తేమ ఒత్తిడి ఉన్న చోట ఇతర తృణధాన్యాల పంటలు పెరగవు. చిరుధాన్యాల పోషక ప్రాముఖ్యత. చిరుధాన్యాలలో సుమారు 65% కార్బోహైడ్రేట్ ఉంటుంది. వీటిలో ఎక్కువ భాగం నాన్ స్టార్చ్ పాలీసాకరైడ్లు మరియు పీచ్ పదార్థం రూపంలో ఉంటుంది. ఇవి మలబద్ధకాన్ని నివారించడానికి, రక్త కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు జీర్ణక్రియ సమయంలో రక్త ప్రవాహానికి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల చేయడానికి సహాయపడతాయి. చిరుధాన్యాలు తీసుకున్న వారిలో హృదయ సంబంధ వ్యాధులు, డ్యూడెనల్ అల్సర్ మరియు డయాబెటీస్ లాంటి వ్యాధులు తక్కువ సంభవిస్తాయి. మాంసకృతులు 6.2% నుండి 11.6%, కొవ్వు పదార్థాలు 1.2% నుండి 4.7%, అధిక శాతం పీచు పదార్థాలు, ఖనిజ లవణాలున్నాయి. చిరుధాన్యాలలో ముఖ్యమైన విటమిన్లు థియామిన్, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్ మరియు నియాసిన్ లాంటి శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా ఉన్నాయి. బియ్యం మరియు గోధుమల కన్నా చిరుధాన్యాలలో కొన్ని ముఖ్యమైన ఖనిజాలతో పాటు కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉన్న ఫైటేట్లు, పాలిఫెనాల్స్ మరియు టానిన్లతో వృద్ధాప్యం మరియు జీవక్రియ సమస్యలకు చిరుధాన్యాలు దోహదం చేస్తాయి. అన్ని ధాన్యాలలో కన్నా రాగులలో 100 గ్రాములకి 344 మిల్లీగ్రాముల కాల్షియం అధికంగా ఉంటుంది. అలానే అత్యధిక మోతాదులో ఫైటేట్లు 100 గ్రాములకి 0.48 గ్రాములు మరియు పాలిఫెనాల్స్ టానిన్లు 0.61% ఉంటాయి. చిరుధాన్యాలు వాటి ఆరోగ్య విలువలు. చిరుధాన్యాలు చూడడానికి చిన్న ఆకారంలో ఉన్నా పోషకాలు మాత్రం వరి గోధుమల కంటే అనేక రేట్లు అధికంగా ఉన్నాయి. మన శరీరానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయి. ఇవి మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తూ ఎదుగుదలకు దోహదపడమే కాకుండా దృఢంగాను బలవర్తకంగాను తయారయ్యేలా చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చిరుధాన్యాలను మనం రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వలన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, మధుమేహం నుండి రక్షిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, శ్వాసకోశ ఆరోగ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శక్తి స్థాయిలను పెంచుతుంది మరియు కండరాల మరియు నాడి వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. మన ఆరోగ్యంలో ఈ పోషకాల పాత్రను దృష్టిలో ఉంచుకొని ఈ చిరుధాన్యాలను తినడం వలన మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఉన్నాయి. జొన్న యొక్క ఆరోగ్య ప్రయోజనాలు. ఉదకుహర వ్యాధి. ఉదకుహర వ్యాధి అనేది ఒక జన్యుపరమైన స్వయం ప్రతిరక్షక రుగ్మత. దీన్ని సెలియాక్ వ్యాధి అని కూడా అంటారు. ఈ రుగ్మతలో జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. గోధుమ మరియు బార్లీలో ఎక్కువగా కనిపించే గ్లూటెన్ అనే మాంసకృతులకు వ్యతిరేకంగా శరీరం ఓ రోగ నిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుంది. గ్లూటెన్ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా పేగు సంబంధిత సమస్యలు మొదలవుతాయి, తద్వారా జీర్ణ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. ఉదకుహర వ్యాధితో బాధపడే వారికి జొన్న ఆరోగ్యకరమైన ఆహారం. ఊబకాయం. ఊబకాయం నేటి తరంలో అతిపెద్ద సమస్య. అమెరికా, చైనా దేశాలు ఊబకాయంలో మొదటి 2 స్థానాలలో ఉండగా మన దేశం 3వ స్థానంలో నిలిచింది. మనం ఆహారంలో అతిగా క్యాలరీలు తీసుకుని తక్కువ క్యాలరీలు ఖర్చు చేయటం వల్ల అది కొవ్వుగా మారి శరీరంలోని భాగాలలో పేరుకుపోవడం వల్ల ఊబకాయం సంభవించవచ్చు. శరీరంలో అతిగా కొవ్వు పేరుకుపోవడం వల్ల అధిక బరువు సంభవిస్తుంది. దీనినే ఊబకాయం అంటాం. ఈ ఊబకాయం అనేక వ్యాధులకు దారితీస్తుంది. అధిక పీచు పదార్థాలను తీసుకోవడం వలన ఊబకాయాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే పీచు అధికంగా ఉండే ఆహారాలు పెద్ద బ్రేక్ పనితీరుని మెరుగుపరుస్తాయి, జీర్ణక్రియ మరియు శోషణ ప్రక్రియను తగ్గిస్తాయి, తద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ రకమైన అనారోగ్యంతో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత కూడా ఆకలి వేయడం మరియు తక్కువ సంతృప్తి భావనతో కలిగి ఉంటారు. ఇలా ఉండటం వలన అతిగా తినడానికి దారితీస్తుంది. జొన్నలో పీచు అధికంగా ఉంటుంది మరియు ప్రత్యేకమైన భౌతిక మరియు రసాయన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పీచు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా కడుపు నిండిన భావన కలుగుతుంది. దాని వలన అతిగా ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. అంతేకాక జొన్న ఆకలి సంతృప్తిని పెంచుతుంది. డయాబెటిస్ మరియు ఊబకాయం ఉన్నవారికి ఇది ఎంతో మంచి ఆహారం. మధుమేహం. మధుమేహ వ్యాధిని చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి మరియు ఆంగ్లంలో డయాబెటిస్ అని అంటారు. మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ హార్మోన్ శరీరంలోని షుగర్ ను సమతుల్యం చేసి అవసరానికి షుగర్ అందుబాటులో ఉండేలా చేయుటలో ఇన్సులిన్ ప్రధాన పాత్ర వహిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గడం వలన అలానే ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను శరీరంలోని కణాలు సరిగ్గా వినియోగించుకోకపోవడం వలన మధుమేహ వ్యాధి వస్తుంది. జొన్నల పీచు పదార్థం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. జొన్నలో ఉన్న పిండి పదార్థాలు మరియు చక్కెరలు ఇతర తృణధాన్యాల కన్నా నెమ్మదిగా విడుదలవుతాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ నివారణకు మరియు నియంత్రణకు సహాయపడుతుంది. ఆహారంలో ఉండే పీచు, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఫినోలిక్ సమ్మేళనాలు మరియు టానిన్లు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి రక్తంలో అకస్మాత్తుగా పెరిగిన గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. క్యాన్సర్. తృణధాన్యాలతో పోలిస్తే జొన్నలకు ఆహారంగా తీసుకున్న వారిలో పురీషనాళం, రొమ్ము మరియు అండాశయం వంటి అవయవాలలో సంభవించే కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జొన్నలో ఉండే ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. దాని వలన క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. జొన్నలు శరీరంలోని విష పదార్థాలను సమతుల్యపరచి శరీర కణాలను రూపాంతరం చెందించి వివిధ రకాల క్యాన్సర్లను నిరోధించడంలో తోడ్పడతాయి. దీనినే ప్రతిక్షకారక ప్రభావం అంటారు. ఇతర చిరుధాన్యాలు మరియు పళ్లతో పోల్చినప్పుడు జొన్నలలోని చిన్న భాగాలు కూడా ప్రతిక్షకారక ప్రభావాన్ని కలిగి ఉండటాన్ని ప్రయోగశాలల పరిశీలనలలో గమనించడం జరిగింది. అంతేకాకుండా పళ్లలో ఉండే అన్ని రకాల ఆరోగ్యకరమైన ఉపయోగాలు జొన్నల్లో ఉంటాయి. కొర్రల ఆరోగ్య ప్రయోజనాలు. నాడీ వ్యవస్థ పనితీరు. కొర్రలు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా చక్కగా పనిచేస్తాయి. అల్జీమర్స్, పార్కిన్సన్ మరియు బెల్స్ పాల్సీ వంటి వ్యాధులు మెదడు పనితీరు బలహీనత కారణంగా వచ్చే తీవ్రమైన రుగ్మతలు. మీ ఆహారంలో కొర్రలను చేర్చడం వలన ఇటువంటి నాడి బలహీనతను నివారించడానికి సహాయపడుతుంది. అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధిని తగ్గించడానికి విటమిన్ B1 ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. వండిన 100 గ్రాముల కొర్రలలో 0.59 మిల్లీగ్రాములు విటమిన్ B1 ఉంటుంది. వాటిని తినడం వలన అల్జీమర్స్ రోగుల ఆరోగ్యాన్ని పుంజుకునేలా చేస్తాయి. ఇది ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. ఎముకల మరియు కండరాల ఆరోగ్యం. కొర్రలలో ఐరన్ మరియు కాల్షియం అధిక మోతాదులో దొరుకుతాయి. మొలకెత్తిన కొర్రలు తినడం వలన బోలి ఎముకల వంటి వ్యాధులు మరియు ఎముకల పగులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కొర్రలలో పీచు స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా అవసరం. కొర్రలలో ఉన్న తక్కువ గ్లైసెమిక్ సూచిక వలన ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కటి ఆహారం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, లిపిడ్ పారామితులు మరియు గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్లను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో మంచి పీచు పదార్థాలు ఉంటాయి. దాని వలన పిల్లలతో పాటు పెద్దలలో కూడా మలబద్ధకాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని అధిగమించడానికి కొర్రలతో పాటు ఆహారంలో ఎక్కువ కూరగాయలు మరియు పండ్లను చేర్చండి. కొర్రలు గ్లూటెన్ లేని ధాన్యం కాబట్టి ఇది ఉదకుహర రోగులకు మరియు గ్లూటెన్ అసహనం ఉన్నవారికి చాలా మంచి ఆహారం. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొర్రలు చాలా విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం. ఇది బలమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. మంచి రోగ నిరోధక శక్తి వలన సూక్ష్మజీవుల ద్వారా వ్యాప్తి చెందుతున్న అనేక వ్యాధులపై పోరాడుతుంది. ఇది తీవ్రమైన అనారోగ్యం నుండి వేగంగా కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది. రాగుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు. రాగులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దానిలో దాగి ఉన్న పాలిఫెనాల్ గుణాలు ప్రయోజనాలకు కారణమని చెప్పవచ్చు. తెల్లని రాగి రకంతో పోలిస్తే గోధుమ రంగు రాగులలో ఫినోలిక్ ఆమ్లం 96% ఎక్కువ. ఇది ఇతర చిరుధాన్యాల కంటే ఎక్కువ లైసిన్, థ్రయోనిన్ మరియు వాలైన్ ను కలిగి ఉంటుంది. రాగులు యాంటీ అల్జరేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. బరువు తగ్గడానికి రాగిలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది మరియు బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. రాగి నెమ్మదిగా జీర్ణమవుతుంది, తద్వారా అధిక కెలరీలు తీసుకోకుండా అదుపులో ఉంచుతుంది. అలాగే రాగిలో ఉండే పీచు సంపూర్ణత్వ భావనను ఇస్తాయి, తద్వారా అధిక ఆహార వినియోగాన్ని నియంత్రిస్తుంది. ఎముకల దృఢత్వానికి రాగిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పెరుగుతున్న పిల్లలు మరియు వృద్ధులకు రాగులలో సరిపడే కాల్షియం ఉంటుంది. రాగి వినియోగం వలన పెరుగుతున్న పిల్లలలో ఎముకల అభివృద్ధికి మరియు పెద్దలలో ఎముకల ఆరోగ్యాన్ని మేలుపరచడానికి సహాయపడుతుంది. రాగిని ఆహారంగా తీసుకోవడం వలన బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులను మరియు ఎముకలకు సంబంధించిన ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం. రాగులలో ఉన్న ఫైటోకెమికల్స్ జీర్ణ ప్రక్రియను మందగించేలా సహాయపడతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. 2000 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం బియ్యం మరియు గోధుమల కంటే ఎక్కువ పీచు రాగులలో ఉన్నందున రాగులతో చేసిన ఆహారాన్ని మధుమేహులకు ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్య మెరుగుదలలో సహాయపడుతుందని కనుగొనబడింది. అలాగే రాగులు తక్కువ గ్లైసెమిక్ ప్రతిస్పందనను కలిగి ఉందని అధ్యయనం కనుగొంది. అనగా రక్తంలో తక్కువ చక్కెర స్థాయిని పెంచే సామర్థ్యం, రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుట. రాగులలో అమైనో ఆమ్లాలు అయిన లెసిథిన్ మరియు మెథియోనిన్ ఉన్నాయి. ఇవి కాలేయం నుండి అధిక కొవ్వును తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. రాగులలో థ్రయోనిన్ అమైనో ఆమ్లం కూడా ఉంది. ఇది కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది. దీని వలన శరీరం యొక్క కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తహీనత, శరీరంలో ఐరన్ లోపం ఉంటే హిమోగ్లోబిన్ ఏర్పడదు. ఎర్ర రక్త కణాలు చిన్నవిగా పాలిపోతాయి. దీనినే రక్తహీనత అంటారు. రాగిలో ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. చిరుధాన్యాలన్నిటిలో పోలిస్తే రాగులో మాత్రమే అధిక ఐరన్ ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారు ఈ రాగితో చేసిన వంటకాలను తీసుకోవడం వలన రక్తహీనతను అరికట్టవచ్చు. అధిక ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాల స్థాయిలు. రాగిలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం యొక్క సాధారణ పనితీరులో కీలకమైనవని మరియు శరీర కణజాల మరమ్మతులకు ఎంతగానో సహాయపడతాయి. రాగిలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఉన్న క్రొవ్వులు కూడా అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు. వీటితో పాటు ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు అయిన ట్రిప్టోఫాన్, థ్రయోనిన్, వాలైన్, ఐసోలూసిన్ మరియు మెథియోనిన్ వంటి మొదలైన అమైనో ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, నారుమడిలో జింకు లోపం ఉన్నప్పుడు ఎకరాకు జింకు సల్ఫేటు ఎంత వేసుకోవాలి? ఏ 1 కేజీ, బి 2 కేజీలు. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ 1 కేజీ. గతవారం రెండవ ప్రశ్న, పొలాన్ని మడులుగా చేసుకుని ఎంత లోతు వరకు నీరు నిల్వ కట్టాలి? ఏ 10 నుండి 15 సెంటీమీటర్స్, బి 20 నుండి 25 సెంటీమీటర్స్. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ 10 నుండి 15 సెంటీమీటర్స్. ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు శ్రీనివాసులు, రాణి, మనోహర్, కిరణ్, అనిల్, మహేష్, లింగనవాయి విలేజ్, మిస్ ఝాన్సీ కర్రీ హైదరాబాద్, నల్లూరి కోటేశ్వరరావు, వసంత, పావని, సుశీల్ కుమార్ కోదాడ, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు కె రాములు, విజయలక్ష్మి, నిజామాబాద్ జిల్లా, ఎన్ పార్థసారథి, పెద్దశంకరంపేట్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు రమణామూర్తిరాజు, అమీర్పేట్. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న,
అంతర పంటలు వేస్తే ఎన్ని నెలల్లో ఆదాయం వస్తుంది? ఆప్షన్ ఏ 3 నెలలు, ఆప్షన్ బి 5 నెలలు.
ప్రశ్న మరోసారి,
అంతర పంటలు వేస్తే ఎన్ని నెలల్లో ఆదాయం వస్తుంది? ఆప్షన్ ఏ 3 నెలలు, ఆప్షన్ బి 5 నెలలు.
ఈ వారం రెండవ ప్రశ్న,
ఎలాంటి చేళ్లలో అడవి పందుల బారి నుండి కాపాడుకోవడం కోసం అంతర పంటలుగా వేయాలి? ఆప్షన్ ఏ సువాసన కలిగినటువంటి చెట్లు, ఆప్షన్ బి ముళ్ళ చెట్లు.
ప్రశ్న మరోసారి,
ఎలాంటి చేళ్లలో అడవి పందుల బారి నుండి కాపాడుకోవడం కోసం అంతర పంటలుగా వేయాలి? ఆప్షన్ ఏ సువాసన కలిగినటువంటి చెట్లు, ఆప్షన్ బి ముళ్ళ చెట్లు.
గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నెంబరు మరోసారి 95507462 ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.